అంచేత నేను ఈ పృథ్వీ కోసం ఏ విధానమాట ఏ విధంగా నేను ప్రయత్నాలు చేసినా కూడా ప్రేమ తిరిగి పొందుతాను. నాటు పోసుకొని సిద్ధాంతమే కదా ఆయన చెప్పదలుచుకున్నది ఇప్పుడు కూడా. దాని తర్వాత ఆయన ఏమంటాడంటే, ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ కూడా కరిపేసి నేను తాగేశాను, నేను విషపానం చేసేశాను, నేను ఆ విషపానం చేసేసిన శివుణ్ణి నేనైనప్పుడు నాతో పాటు వచ్చే వాళ్ళకి ఇంకా కష్టాలు ఏమి ఉండవు అక్కడ. అందుకే కదా శివుడితో పాటు ఉండే వాళ్ళకి కష్టాలన్నీ చూడు పాపం సుఖాలన్నీ వీళ్ళకి అనే కదా అసలు మన పౌరాణిక ప్రిన్సిపల్ కూడా ఇది చెప్తున్నాను అక్కడది చూసాను నేను అని చెప్పాక. ఒకటిసారి ఏమవుతుందంటే వరదానం శాపాలు ఈ రెండే కదా. శాపము అంటే ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే లిమిటేషన్ మనకు వచ్చేటువంటి అడ్డు. అంటే అడ్డులు నన్ను ఏం చేస్తాయి, నేనే వరదానం అయినప్పుడు ఐఎమ్ మైసెల్ఫ్ ఎ బ్లెస్సింగ్, ఇంకా అడ్డులు నన్ను ఏం చేస్తాయి ఏమీ అడ్డుకోవు, నేను చేయదలుచుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది అనే భావనతో అది రాశారు. కొన్ని రోజులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి, చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అది ఆవిర్భవించిన రోజు, పుట్టిన రోజు చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మనిషి జీవితంలో కానీ దేని జీవితంలో కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే మొత్తం సర్వీస్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏ టిజెట్ ప్రమోషన్స్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి అన్నీ కూడా మీరు ఇచ్చిన డేట్ మీదే అంత ఆధారపడి ఉంటుంది కదా. అలాగే సృష్టిలో మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక క్యాలెండర్ని మనము ఫాలో అయినా అవ్వకపోయినా ప్రతి వ్యక్తి ఎప్పుడైతే భూమి మీద ఒక స్థూల శరీరాన్ని ధరిస్తాడో ఆ క్షణంలో చుట్టూరా ఉన్నటువంటి మూడు పరిస్థితులు వాడి మీద ఓ ముద్రను వేస్తాయి. ఇంకా వాడు ఏం చేసినా కూడా ఆ ముద్రని దాటి ఇంకో రకంగా ప్రవర్తించలేడు. ఒక విధంగా వాడు ఆ మూడింటికి బంధువుడు అయిపోతాడు. వాటిన మూడు బంధువులు అంటాం మనం, కాబట్టి మూడు గ్రంథులు అని పిలుస్తూ ఉంటాం మనం. కుండలిని జాగరణ ప్రక్రియలో మూడు గ్రంథులు అని చెప్పుకునే పేరులో మూడు బంధాలు అన్నా మూడు ముద్రలు అన్నా మూడు యోగాలు అన్నా ఈ మూడింటి ద్వారా ఆ వ్యక్తి బంధితుడై ఉంటాడు. అవేమిటి అంటే మొట్టమొదటిది వారి కుటుంబం యొక్క పరిస్థితులు వ్యక్తికి జీవితంలో వాడు ఏ విధంగా చివర పెరిగి పెద్దవాడే వెళ్తాడో అని చెప్పగలిగేటటువంటి వాడి కుటుంబ పరిస్థితులు. దీన్ని ఆధ్యాత్మిక సాధనలో వ్యక్తిగత కుండలీ జాన సాధనలో పోల్చి చూడాలి అంటే దీన్ని విష్ణు గ్రంథి అంటాం. ఇంచేంటే కుటుంబ పరిస్థితులనే వాళ్ళని పోషించి పెద్ద చేస్తాయి, పరిపాలన చేస్తాయి. అంచేత వ్యక్తి పుట్టిన మరుక్షణము వాడిలో పనిచేసేటటువంటి విష్ణు గ్రంథి ఎలా ఏర్పడుతుంది అంటే వాడి కుటుంబ పరిస్థితులు బట్టి ఏర్పడుతూ ఉంటుంది. పరిపాలనా సామర్థ్యం కానీ జీవించే సామర్థ్యం కానీ దీన్ని విష్ణు గ్రంథి అంటాం. ఇంకా అటు పెరిగి పెద్దవాడే మెల్లిగా సమాజంలోకి అడుగు పెడతాడు. ఇంటి దగ్గర ముద్దులన్నీ చెల్లిపోతూ ఉంటాయి. వాడు ఎవడైనా ఇచ్చిస్తూ ఉంటాం, చిన్నప్పుడు ఏం చేసినా ముద్దులు పెట్టుకుని పూజిస్తూ ఉంటాం పిల్లల్ని, ఉంటాం కదా. కానీ ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడే ఎప్పుడైతే సమాజంలోకి అడుగు పెడతాడో, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీలు ఉండదు. వాడికి కొన్ని లిమిటేషన్, కొన్ని లోపాలు, కొన్ని కటింగ్స్ జరిగిపోతూ ఉంటాయి. ఈ కటింగ్స్ ఎప్పుడైతే జరుగుతాయో సడన్ గా అతనికి అర్థం ఏమవుతుంది అంటే అంతా నేను అనుకున్నట్టే జరుగుదు. బాహ్య ప్రపంచంలో అనేక రకాలైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి. ఈ అవరోధాలు ఏ విధంగా ఏర్పడతాయి? భౌతిక పరిస్థితుల వల్ల కానీ కొండ ప్రదేశంలో ఉండేటటువంటి వ్యక్తులకి కొన్ని రకాలైనటువంటి సామాజిక అవరోధాలు ఏర్పడతాయి. కొండ ప్రాంతంలో నదుల వద్ద, సముద్రపు వద్ద ఉండే వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి అవరోధాలు ఏర్పడతాయి సమాజంలో. అలాగే సమాజంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అడ్డంకులని సాధారణంగా మన యోగ పరిభాషలో భూతములు అంటాం. భూతములు అంటే ఆ భూతాలు కావు, భూతములు అంటే ఎలిమెంట్స్, తత్వాలు. వీటికి నాదుడు శివుడు, భూతనాదుడు అంటూ ఉంటాం కదా. అంచేత ఈ ప్రపంచంలోకి వచ్చి సమాజంలోకి వచ్చేటప్పుడు మనకి ఏర్పడేటువంటి కొన్ని గ్రంథులు ఉంటాయి. కొన్ని పనులు మనం చేయగలం, కొన్ని పనులు మనం చేయలేం. అటువంటి దాన్ని రుద్రగ్రంథి అంటాం మనం. సాధనా జగత్తులో దీనికి రుద్రగ్రంథి, సామాజికమైనటువంటి పరిస్థితులు. ఇవన్నీ కాకుండా మనిషి మానవుణ్ణి, సమాజాన్ని, విశ్వాన్ని, వీటన్నింటినీ కూడా ఒక కేంద్రంలో ఉండి నడిపిస్తున్నటువంటి 9 గ్రహాలు, వాటిని కంట్రోల్ చేసేటటువంటి 27 నక్షత్రాలు, వీటన్నిటినీ కంట్రోల్ చేసేటటువంటి సప్తర్ష మండలము, సప్తర్ష మండలాన్ని కంట్రోల్ చేసేటటువంటి ధ్రువ నక్షత్రము, ఇవి అంచెలు బాహ్య జగత్తులో. సమాజపరమైనటువంటిది మనం వదిలేసి కుటుంబపరమైనటువంటి పరిస్థితుల్ని వదిలేస్తే ఏ జీవి ఎక్కడ భూమి మీద పుట్టినప్పటికీ కూడా మొట్టమొదటి ప్రభావం ఏమవుతుందంటే సూర్యుడు చుట్టూ తిరుగుతున్నటువంటి 9 గ్రహాల ప్రభావము. అప్పుడు ఉన్నటువంటి ప్రభావం అంటే మొత్తము సృష్టి ఒక విచిత్రమైన సంతోషంలో ఉంది. అన్ని గ్రహాలు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. సమత్వం యోగ ఉచ్చేసి అనే పదార్థము ప్రకృతిలో ఉంటుంది. ఇప్పుడు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. ఏ బ్యాలెన్స్ కాస్త ఇటు ఇటు అయినా మొత్తం సృష్టి ప్రారంభమవుతుంది, మొత్తం సృష్టి. కానీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అసంతులన జరగదు ప్రకృతిలో. అన్ని గ్రహాలు కొన్ని లక్షల సంవత్సరాల బట్టి, కొన్ని కోట్ల సంవత్సరాల బట్టి ఒకే ఆర్బిట్ లో తిరుగుతున్నాయి. ఆ ఒకే ఆర్బిట్ లో, సంతులమైనటువంటి ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు ఈ పరస్పర ఆకర్షణ వికర్షణ ప్రభావాల వల్ల ఒక్కొక్కసారి దాని పరిభ్రమణ దిశ కానీ డైరెక్షన్ కానీ మారవచ్చు. కానీ సంతులనం మారదు, బ్యాలెన్స్ మారదు. ఇవి 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలని కంట్రోల్ చేసేటటువంటి 27 నక్షత్రాలు పైన ఉన్నాయి. 27 నక్షత్రాలు ఎందుకున్నాయని మీరు తలపై చేసి చూస్తే అనేక నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదా. మరి 27 నక్షత్రాలు ఉండటం ఏంటి? మిగతా నక్షత్రాలు మనిషి జీవితాన్ని ఎందుకు ప్రభావితం చేయలేదు అనే ఒక అనుమానం రావాలి. దానికి కారణం ఏంటి అంటే ఋషులు చెప్పినటువంటి నక్షత్రము బాహ్య ఆకాశంలో మనకి కనిపిస్తున్నటువంటి నక్షత్రము కాదు. ఋషులు ఏం చేశారు అంటే పృథ్వీని కేంద్రంగా పెట్టుకుని మొత్తం యూనివర్స్ ని 360 డిగ్రీలుగా మార్చారు. మొత్తం వృత్తాకారం అంతే కదా, మీరు అంతకంటే ఎక్కువ డిగ్రీలు రావు అక్కడ. అందులో 13 డిగ్రీల 20 సెకండ్ల భాగాన్ని ఒక నక్షత్రము అన్నారు. అంటే ఇప్పుడు ఒక చక్రం కనుక గీసి చక్రంలో 13 డిగ్రీలు 20 సెకండ్ల చొప్పున గీతలు గీసుకుంటూ సెంటర్ లోకి వస్తే మొత్తం 27 భాగాలు ఏర్పడతాయి. ఈ భాగాల్ని నక్షత్రం అన్నారు తప్ప అక్కడున్న వాటి నక్షత్రం అనేది వాళ్ళు. అది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళా చెప్తున్నాను నేను, నక్షత్రాలు కొన్ని కోట్లాను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. ఆ నక్షత్ర ప్రభావం గురించి ఋషులు చెప్పటం లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, చాలా దూరంగా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన యొక్క సామూహిక ప్రభావం మన మీద పడుతుంది తప్ప వ్యక్తిగత ప్రభావం మన మీద పడదు. ఇప్పుడు బాంబు బ్లాస్ట్ అవుతుంది, బాంబు బ్లాస్ట్ అవుతుంది, కొంతమంది చచ్చిపోతారు. వ్యక్తిగతమైనటువంటి మార్పులు, అక్కడున్న వ్యక్తిగతమైన వ్యక్తులు మార్పు చెందటం వల్ల వాటి కుటుంబ పరిస్థితుల మీద మార్పు అవుతుంది. కానీ దూరంగా ఉన్న వాళ్ళ మీద వ్యక్తిగత కుటుంబ మార్పులు ప్రభావం ఉండదు. ఇక్కడ సామాజిక పరమైనటువంటి భావం, రాష్ట్రానికి పూర్తిగా బంధనం ఏదో చెప్తూ ఉంటారు కదా, ఇదేంటి సామూహికమైన ప్రభావం మొత్తం దేశం మీద పడుతుంది ఒకేలాగా. అక్కడ మళ్ళా మార్పులే ఉండవు కదా, బంధంటే బందే, అది ఎక్కడ పడింది అన్ని చోట్ల ఒకేలా పడుతుంది. అదేవిధంగా దూరంగా జరుగుతున్నటువంటి ఆ నక్షత్ర సమూహాల గుంపు మనం ఇక్కడి నుంచి చూసుకుంటే ఇలా కోల్లాగా ఏర్పడుతుంది భాగం, 13 డిగ్రీలు 20 సెకండ్ల భాగము ఈ కేంద్రం మీద ఒక రకమైనటువంటి మార్పు తెస్తుంది. ఇంకా పక్కకు వస్తాం, 13 డిగ్రీల 20 సెకండ్ల నుంచి దానికి ఇంకో 13 డిగ్రీల 20 సెకండ్లు కలిపితే 26 డిగ్రీల 40 సెకండ్లు అవుతుంది. అది ఇంకొక సమూహం. ఇలాగా 27 సమూహాలు ఏర్పడుతుంది. ఈ 27 సమూహాలు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి గ్రహాలను నక్షత్రాలు ఇవన్నీ కూడా మనిషి చేతనత్వం మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుపుతుంది. ఈ ప్రభావము ప్రకృతి వల్ల ఏర్పడే ప్రభావము, ఇది బ్రహ్మగ్రంథి అంట. సృష్టి మొత్తం బ్రహ్మ వల్ల ఏర్పడింది కదా. అంతే ఈ విధమైనటువంటి ప్రభావము మానవుల శరీరం మీద మనదాని మీద ఏ విధంగా పడుతుందో దాన్ని తెలిపేది బ్రహ్మగ్రంథి. ఈ కుండలి జాగరణ ప్రక్రియలో ఈ 3 గ్రంథుల్ని దాటాలి అన్నారు. వదిలేమని చెప్పలేదు, దాటాలి అంటే అది పక్కన ఉంటుంది, అవసరం అయినప్పుడు ఉపయోగించుకుంటాం, అవసరం లేనప్పుడు. అందుకే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ గ్రంథి పూజింపబడటం లేదు. అంటే పూజించవచ్చునా పూజించవచ్చునా ప్రభావం ఒకలాగే ఉంటుంది కనుక. ఏం చేస్తా ఎక్కడో ఉన్న ఒక సమూహాన్ని మీరు ఇక్కడ ఎన్ని పూజలు చేస్తే అక్కడ ఏం మారుతుంది, ఏం మారదు. అది అంతేత బ్రహ్మదేవుడికి గుడి కట్టించడం మానేశారు. కష్టపడని లాభం లేని పూజ ఎందుకు, అదేదో ఉందిగా సత్యకి గుర్రం ఏదో ఎక్కకూడదు. తర్వాత వదిలేయన్నాడు కదా. అత్యంత ఏలుసం 13 డిగ్రీస్ 20 సెకండ్స్ పీరియడ్ లో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఒకే ప్రభావం చూపించి దేవుడు మనకు ఎందుకు పొద్దులే అన్నం చేత బ్రహ్మదేవుని మనం ఉపాసన చేయం. కానీ దాని అర్థం దానికి ప్రభావం లేదని కాదు, బాగా ప్రభావం చూపించేది ఆయనే. సామూహికమైనటువంటి మొత్తం గుంపులో ఇచ్చే ప్రభావం ఇచ్చేచేత ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్న మార్పులే మనం చేసుకునేది కదా. ఈ ప్రభావాన్ని, ఈ శక్తిని ఉపయోగించుకునే కలిగే చెప్పేసి బ్రాహ్మీ శక్తి గాయత్రి మంత్రము అంటారు. ఇంతవరకు కూడా ప్రపంచం ఎప్పుడూ చిన్న చిన్న కుటుంబపరమైన వ్యక్తిగతమైన ఆరాధన సాధన ఉపాసన జరుగుతుంది తప్ప సంపూర్ణ సృష్టిని చేంజ్ చేయగలిగేటువంటి ఈ చేతనత్వాన్ని అసలు ఊహింపలేకపోయారు ఇప్పుడు మనుషులు. ఊహలోకి రాలేదు కనుక దాన్ని పూజించేటటువంటి ప్రసక్తి కూడా రాలేదు. అంటే ఊహించలేకపోయారా అంటే ఊహించగలిగారు కొంతమంది వ్యక్తులు. ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఊహించగలిగి దాన్ని ఉపాసన చేసేవాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. బ్రాహ్మీ చేతనత్వాన్ని ఊహించగలిగే వ్యక్తులు, ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఊహించగలిగే వ్యక్తులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు సమాజంలో. కానీ బ్రాహ్మీ చేతనత్వాన్ని ఏ క్షణంలో అయితే మీరు తెలుసుకొనగలుగుతారో ఆ క్షణంలో మీరు సామాజికమైన వ్యక్తిగతమైనటువంటి సమస్యలను వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ఇక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, ప్రతి ఒక్క ఏ పోస్ట్ లో ఉన్నవాడైనా సరే ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉండి ప్రతి ఒక్క జీవనాన్ని వాటిని కంట్రోల్ చేసే వ్యక్తి కుటుంబ సామాజిక జీవనాన్ని జీవించలేడు. ఉదాహరణకు ఒక చిన్న సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడికి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, వాడి తమ్ముప్పి అంటే దీనికి ఎప్పుడు కూడా వాడు వ్యక్తిగత జీవితము సామాజిక జీవితం ఏమి ఉండదు. వాడు పాత్ర ఎక్కడో కూర్చుని నేను పార్టీలో ఉన్నానన్నా దొరుకుని ఫోన్ వస్తుంది వెళ్ళిపోతాయాడు. ఇది అసలు ఎప్పుడు కూడా బ్రాహ్మీ చేతనత్వం వచ్చేటటువంటి పెద్ద బాధ ఏంటి అంటే వ్యక్తిగత సామాజిక జీవితానికి వాడు అనర్హుడైపోతాడు. ఒక విధంగా అనర్హుడైపోతాడు అంటే వాడి వల్లే వ్యక్తిగత సామాజిక జీవితాన్ని ఉంటాయి, కానీ వాడు పాపం ఫిజికల్ గా వాడు ఈ భౌతిక జీవితంలో కానీ సామాజిక జీవితంలో కానీ పాలు పంచుకోలేకపోయేవాడు ఒకప్పుడు. అందువల్ల ఎక్కడో అడవిలో ఆశ్రమంలో ఉంటూ గురుకులంలాగా పెట్టుకుని అక్కడ ఆ సాధనలు అవి చేస్తూ ఉండేవాడు. కానీ మిల్లిమిల్లిగా ఏ విధంగా అయితే ఈ కమ్యూనికేషన్ తో రవాణా విధానాలు అవి మిల్లిమిల్లిగా పెరుగుతున్నాయో, మిల్లిమిల్లిగా ఈ బ్రాహ్మీ చేతనత్వ స్థాయికి మనిషి మిల్లిమిల్లిగా ఎదగలుగుతున్నాడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతున్నాడు. ఎప్పుడైతే దాన్ని ప్రయత్నం చేయగలుగుతున్నాడో ఈ బ్రాహ్మణత్వాన్ని గురుకులంలోనో ఆరణ్యకాల్లోనో ఆపకుండా మొత్తము సమాజపరంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ విధమైనటువంటి సాధనకి అర్హులే అనేటటువంటి ఒక స్థాయికి ఒక మాట చెప్పటానికి కావలసిన సాధన పురుషార్థం గల వ్యక్తి కావలసి వచ్చాడు. అటువంటి వస్తే గురువుగారే కాదు, గత 80-100 ఏళ్ల చరిత్రలో ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. దయానంద సరస్వతి కాని, ఆర్య సమాజ స్థాపకులు కాని, విరజానంద కాని, ఇలా చాలా ఆనంద స్వామి కాని, ఇలా రకరకాల వ్యక్తులు ఈ బ్రాహ్మీ చేతనత్వాన్ని ప్రతి వ్యక్తి దగ్గరికి అందించవచ్చు అనేటటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తూ వచ్చారు. ఈ బ్యాక్గ్రౌండ్ తయారు చేస్తూ వచ్చాక ఒక విస్తోచన, ఒక రివల్యూషన్ తీసుకొస్తాం. ఇల్లుగా ఒక ఆటం బాంబు తయారు చేయాలి అంటే అనేక మంది చాలా అవస్థలు పడ్డాక ఆటం బాంబు తయారవుతుంది. చివరికి ఒక వ్యక్తి చేతిలో పడుతుంది ఆటం బాంబు, వాడు విసురుతాడు ఆటం బాంబుని. ఆ ఆటం బాంబుని విసరడానికి కావలసిన శక్తి తయారు చేసుకోవటానికి రామకృష్ణ పరమహంస అవతారం యొక్క అంతర్గత రహస్యం. మామూలుగా పైకి కనిపించేది ఏంటి అంటే అనేక దేవతలను ఉపాసన చేశాడు అని, కానీ అనేక దేవతల్ని కాదు ఆయన ఉపాసన చేసింది. మనం కరెక్ట్ గా కనుక చూసుకుంటే అందులో 27 డిగ్రీస్ వచ్చేవారు సమూహాలు. ఈ సమూహాలన్నిటికీ కలిపి ఒక్కొక్క దేవతా స్వరూపం ఏర్పడుతూ ఉంటుంది. ఆ దేవతా స్వరూపాలన్నింటినీ కూడా అతను సాధన చేసి అవి ఎలా ఉంటాయో ఊహించి వాటిని అనుభవించి ఈ శక్తులన్నీ ఇలా పనిచేస్తాయి అని తెలుసుకున్న తర్వాత ఈ శక్తులు 24 శక్తుల యొక్క సమన్విత రూపమైనటువంటి గాయత్రి మంత్రాన్ని నేను తర్వాత జన్మలో అనుష్ఠించి మానవాళికి అందజేస్తాను అని రామకృష్ణ పరమహంసలో ఉన్నప్పుడే చెప్పాడు ఆయన. కొటేషన్ ఇంగోల్లో ఉంది, ఎక్కడో నాకు గుర్తు లేదు ఇప్పుడు పేజీ నెంబర్ అది కూడా కదా ఉంది కదా. రామకృష్ణ పరమహంస జీవిత టైంలోనే అందువల్ల ఈ రామకృష్ణ పరమహంస జీవితంలో చాలా ఎక్కువ భాగం సాధనంగానే గడిచిపోయింది. మొత్తం జీవితం సాధన కంకితం అయిపోయింది జీవితం అది. ఆ సాధన యొక్క ఫలితాలను ఎవరి ద్వారానో ఒకళ్ళ ద్వారా అందించాలి అని వివేకానందని ఎన్నుకోవాల్సి వచ్చింది. చాలాసార్లు గాయత్రి పరివార వాళ్ళకి ఒక మానసిక వ్యధ ఉందేమో అని నా డౌట్. మన గురువు గారికి మళ్ళా తిరిగి వివేకానందులో వాళ్ళు లభించలేదు అని, ఆయనకు అవసరం లేదు ఆయన అంటున్నాడు. కానీ వివేకానంద కూడా చేయవలసిన పని తనే చేసేసుకున్నాడు ఈ జీవితంలో. బుద్ధుడికి వివేకానంద అవసరం లేదు కదా, తనే సాధన చేసుకున్నాడు, తనే ప్రచారం చేసుకున్నాడు. అంతే, ఒకసారి వాళ్ళ మాటని మీరు మరీ లిటరల్ గా తీసుకుని బాధపడిపోతండి. కానీ అక్కడ వాళ్ళు చెప్పింది, ఆయన చెప్పేది ఏంటి అంటే, వ్యక్తిగతంగా కాదు ఇప్పుడు నేను చేయవలసింది సాధన, వ్యక్తిగత సాధనను రామకృష్ణ పరమహంస జీవితంతో పరిసమాప్తి అయిపోయింది. యుగ జీవితంలోనే అంటే యుగ జీవితం అంటే నా ఉద్దేశం ఈ మానవ జీవితం ఒక పరిణామ క్రమంలో ఇంతవరకు వచ్చింది. సాధారణంగా ఆశ్చర్యశాస్త్ర సొసైటీ ఆ యాంగిల్లో మనకి అవగాహన ఉన్న వాళ్ళం ఏం చెప్పుకుంటామంటే 5th రూట్ రేట్ వరకు ఈ జీవితం వచ్చింది అని. అదొక క్లాసులో ఉన్నట్టు ఒక స్థాయికి ఎదిగాం మనం. రామకృష్ణ పరమహంస ఏం చేశాడు అంటే ఇంకా వ్యక్తిగత సాధనలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేసేటటువంటి సాధన చేశాడు. ఇంకా ఆ తర్వాత వ్యక్తిగత సాధనకి ప్రాముఖ్యత లేదు. రామకృష్ణ పరమహంస ఉద్భవించిన తర్వాత మీరు చూడండి, వ్యక్తిగత సాధకులకి పెద్ద విలువ లేదు. సమిష్టి సాధన కావాలి, వ్యక్తిగత సాధన కాకుండా సమూహాలుగా ఏర్పడి సాధన చేయడం కావాలి అనే దానికి కూడా ఒక బీజాంకురం హిమాలయాల్లో ఉండేటటువంటి గురువులు 1875 అమెరికాలో రష్యాలో పుట్టిన ఒక వనిత చేత హిమాలయాలకు రప్పించుకుని అమెరికాకి పంపించారు. పంపించాక మళ్ళా వాళ్లు చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంటే, అమెరికాలో తన హెడ్ క్వార్టర్స్ పెడితే లాభం లేదని చెప్పి మద్రాస్కి మాట్లాడాల్సి వచ్చింది హెడ్ క్వార్టర్స్. ఏమి వాళ్లు ఎంత ప్రయత్నించినా మళ్ళా భారతదేశానికే వాళ్లు కూడా తిరిగి తిరిగి గురువులు రావాల్సి వస్తుంది. అలాంటి చోట పుట్టాం మనం భారతదేశంలో. ఈ సమిష్టి సాధన, వ్యక్తిగత సాధన కాకుండా సమిష్టి సాధన రామకృష్ణ పరమహంస అవతారం సాధించిన తర్వాత కొన్ని ప్రయత్నాలు శారదా మాత చేసింది. కనిపిస్తూ కూడా ఉంటాయి ఆవిడ జీవిత చరిత్ర కనుక మీరు చదివితే. శారదామాత జీవిత చరిత్ర గురుగారి జీవిత ఇప్పుడు జీవిత చరిత్రతో చాలా పోలికలు ఉంటాయి, చాలా పోలికలు ఉంటాయి. చేసింది ఆవిడ సామూహికంగా వాటికి వాటికి బీజారోపణ చేసింది. సరే కాలగర్భంలో అది మారిపోయాక మళ్ళా ఈ విధంగా అవతరణ చెందాక ప్రపంచంలో విష్ణు గ్రంథి రుద్రగ్రంథి ఈ రెండు గ్రంథులు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి యాక్టివ్గా ఉన్నాయి, ప్రతి వాడు కూడా వాడి యాంగిల్లో వాడి కేంద్రంలో విష్ణు గ్రంథిని చాలా తీవ్రంగా డెవలప్ చేసుకుంటున్నాడు. నేను నా వాళ్ళు అదే కదా విష్ణు గ్రంథి అంటే. దాని తర్వాత అయితే ఈ విష్ణు గ్రంథికి నేను నా వాళ్ళకి నేను ఏదైనా చేసుకోవడానికి ఎవడైనా అడ్డు వస్తే రుద్ర గ్రంథిని ఉపయోగించేస్తున్నాడు, ధనాన్ని ఏది చేసిస్తాడు వాళ్ళని అడ్డు తొలగించేస్తూ ఉంటాడు. ఈ విష్ణుగంధి రుద్రగంధి స్థాయి ఎంతవరకు ఎదిగిపోయింది అంటే అది మామూలు స్థాయికి మించి అతిగా వెళ్ళిపోయింది. అతిగా ఏది వెళ్ళిపోయినా కష్టమే మొహం ఎత్తుతుంది కనుక సమత్వం ఎవరో ఉచితే అనే సిద్ధాంతానుసారము మిల్లమిల్లిగా బ్రహ్మగంధి యొక్క చేతనతోనూ తీవ్రత మనుష్యుల్లో పెంచాలి. ఈ బ్రహ్మగ్రంథి యొక్క తీవ్రత పెంచాలి అంటే బ్రాహ్మణత్వాన్ని ఎక్కువ చేసుకోవాలి మనం. అంచేత ఈ మూడు గ్రంథుల భేదనలో విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి గురించి మీరు అవస్థపడక్కర్లేదు, అవి భేదించబట్టలే కాదు విస్ఫోటన చెంది చాలా దూరం వెళ్ళిపోయాయి వ్యక్తుల్లో. నేను నా వాళ్ళు అనుకోవటము, దాని గురించి ఎవరైనా అడ్డు వస్తావాలని అడ్డు తొలగించేసుకోవటం అంటే మనం చేసినా చేయకపోయినా మనం ఎందుకు చేయమంటే మనం బ్రహ్మగ్రంథి సూపర్ స్టేట్ లో ఉన్నాం గాయత్రీ పదార్థాలలో. అంచేత మనకి చిన్న చిన్న మనకి తప్పవు, కానీ మామూలు సామాజిక స్థితిలో మనం చూస్తూనే ఉంటాం కదా వీటన్నింటినీ. అంటే వీటన్నిటినీ మించి సామూహికమైనటువంటి ఈ బ్రహ్మగ్రంథి భేదన అంటే ఈ బ్రహ్మగ్రంథిని ఉపయోగించుకోవటం, ఎప్పుడు మనం చేయగలుగుతాం ఎలా చేయగలుగుతాం అనే దానికి మొట్టమొదటిసారి 1915-16 ఆ ప్రాంతంలో జ్వాలాకులు అనే మహర్షి ఇక్కిరాల కృష్ణమాచార్య ద్వారా పూర్ణిమ మెడిటేషన్స్ అనేది ప్రవేశపెట్టాడు, పౌర్ణిమ ధ్యానాలు అని. ఈ పౌర్ణిమ ధ్యానాల ప్రాముఖ్యత గురువు గారు ఉన్నప్పుడు గురువు గారికి తెలిసినప్పటికీ కూడా కొన్ని విశేష కారణాల వల్ల పౌర్ణిమకి మార్పు ప్రాముఖ్యత అంత ఇవ్వలేదు ఆయన. కానీ ఆయన ఇచ్చిన ఎందుకపోయిన హిందూ ధర్మశాస్త్రాల్లో అనేక పౌర్ణిమలకి ఆటోమేటిక్ గా ఇంపార్టెన్స్ ఉంది. శరత్ పూర్ణిమని, వ్యాస పూర్ణిమని, పూర్ణిమ, శ్రావణ పూర్ణిమ అంతే పూర్ణిమ మెడిటేషన్స్ అని భారతదేశానికి విశేషంగా పెద్దగా చెప్పవలసిన పనులు. ప్రతి పూర్ణిమకి మనం ఏదో ఒక పండుగ చేసుకుంటూనే ఉన్నాం, జరుపుకుంటూనే ఉన్నాం. కానీ గురువుగారి శరీరం వదిలేసిన తర్వాత జ్వాలాకుల మహర్షి పశ్చిమ దేశాలకి పూర్ణిమ మెడిటేషన్స్ అంటే పూర్ణిమ ధ్యానాలు అనే పద్దతిని ప్రవేశపెట్టిన తర్వాత శాంతిపుంజలో తీసుకోబడిన నిర్ణయం ఏంటి అంటే 92 వరకు అనుకుంటారు, 92 వరకు ఉన్న పూర్ణిమలన్నీ కూడా సంస్కారాలకి ఉపయోగించుకోవాలి అని. ఇచ్చేత ఆ రోజు ఎవరికి ఎప్పుడు అవసరం ఉన్నా వీలుంటే ఎన్ని సంస్కారాలు మీరు శాంతిపుంజలో చేయించుకోగలిగితే అన్ని సంస్కారాలను మాతాజీ సమక్షంలో చేయించుకోండి అని ఒంగోలు నుంచి ఒక చిన్న శ్రద్దాంజలి అని ఒక క్యాంపెయిన్ అందులో డేట్ కూడా ఇచ్చారు వాళ్ళు. పూర్ణిమ ఎప్పుడవుతుందో అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి పూర్ణిమకి. ఇచ్చేంటే మళ్ళా మీరు క్యాలెండర్ వెతుక్కునే డేట్స్ ఎప్పుడున్నాయో కూడా మీరు చూసుకోగలే ఆ తరపతిని చూసుకుని ఆ డేట్ అక్కడికి వచ్చేయండి అన్నారు. పూర్ణిమకి వచ్చే ఏం చేయమన్నారు, సంస్కారాలు చేయించుకోమన్నారు. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా సంస్కరింపబడుట అనే దానికి అర్థం ఏంటి అంటే యాంత్రికంగా మీ ప్రమేయం లేకుండా మీ ఆలోచనల ప్రమేయం లేకుండా ఒక దైవానువర్తి అయినటువంటి వ్యక్తి ఈశ్వరాజ్యను పాటించేటటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తించగలగడం సంస్కారం. సంస్కారాన్ని కనుక మనం డిఫైన్ చేయదలుచుకుంటే ఏంటి అంటే మీరు మనస్సును కంట్రోల్ చేసుకుని చాలా బాధపడిపోయి గురువుగారు ఇలా చేయమన్నారు అని చేయటం వేరు, అలవాటుగా ఆనవాయితీగా అవలీలగా ఆడుతూ పాడుతూ అంటే మీకు అది సెకండ్ నేచర్ అయిపోయింది, మీ హ్యాబిట్ అయిపోయింది అనమాట. మీరు అలా తప్ప ఇంకో విధంగా చేయలేరు. మీరు అలా చేయగలగటం సంస్కారం. ఆ సంస్కారం ఎప్పుడు బయటపడుతుందంటారు ఎంత మనం ముసుగు వేసుకుని ఎంత. నేను ముందు నృతి ఇంకా చెప్పాను కదా బిల్డింగ్ ఉన్నప్పుడు ఏం చేశాడో అని వాడి సంస్కారం వాడే చేశాడు. వాడు ఎంత వాడు చిప్చాపడ్డ చేసుకుని ఇచ్చేస్తున్నామో చెప్పుకుని రోజు చేస్తాడు. కానీ సంస్కారంతో ఎంత రుద్దో బిహేవ్ చేయాలనుకున్నా వాడి సంస్కారం బయటపడిపోతూ ఉంటుంది. అంచేత సంస్కారం అనే పదానికి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంస్కారవంతులు మీరు అవ్వాలి అంటే సంస్కారం చేసుకోవటం కాదు, అక్షరాభ్యాసం అని కానీ విద్యాభ్యాసం అని కానీ నామకరణ సంస్కారం అని కానీ ఇది కాదు. ఆ సంస్కారం వల్ల మీరు అవలీనంగా మీ జీవితంలో సునాయాసంగా యాంత్రికంగా అలవాటు పడిపోవాలి ఒక రకమైనటువంటి ప్రవర్తనకి. ఆ రకమైన ప్రవర్తన ఏమిటి అనేది అక్షరాభ్యాసం నాడు ఏం జరుగుతుంది అంటే మీకోసం చెప్తున్నాను. ఇది అక్షరాభ్యాసం అండి, అనేక సంస్కారాలు చేయొచ్చు, ఎక్స్ప్లెనేషన్ దానికి ఇస్తూ సుఖం అని చెప్తున్నాను. అక్షరాభ్యాసం నాడు తల్లిదండ్రులు పిల్లలకి ఇవ్వాల్సినటువంటి సంస్కారం అవనీయులుగా అనుకూలంగా వాళ్ళు ఏమి నేర్పాలి అంటే నిజంగా జీవితంలో రెండు రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు క్షరం అయిపోతూ ఉంటాయి, నాశనం అయిపోతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు ఎప్పుడు కూడా అక్షరంగా ఉంటాయి, నాశనం కాకుండా ఉంటాయి. అంచేత అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు చిన్నపిల్లవాడికి మిల్లిమిల్లిగా మీరు నేర్పాల్సింది ఏంటి అంటే ప్రపంచంలో క్షరమైన వాటి దానికంటే అక్షరమైన వాటి వైపు నువ్వు నీ ప్రేమను పెంచుకో, నీ అలవాట్లను అటువైపు మార్చుకో అని కనుక మనం చిన్నప్పుడే నేర్పిస్తే అక్షరాభ్యాసం అప్పుడు వాడి 15-16 ఏళ్ళు వచ్చాక మనం ఏం చెప్పక్కర్లే, వాడికి అదే యాంగిల్లో ఆలోచించుకో అలవాటు అయిపోతుంది. ఇది సంస్కారం, సంస్కరింపగలుగుతానది. ఈ సంస్కారాలన్నింటినీ కూడా పూర్ణిమ నాడే ఎందుకు చేయాలి, పూర్ణిమ నాడే ఎందుకు మహాత్ములందరూ కూడా ఈ సంస్కారాలకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారు అంటే మెడిటేషన్ ధ్యానము జపము అది మనం చేసుకోవాలన్నప్పుడు సాధారణంగా శాంతంగా ఏకాంతంగా ఉన్న ప్రదేశాన్ని కోరుకుంటాం. ఎందుకు అంటే ఏకాంతంగా ఉన్న ప్రదేశంలో మేము చేసుకోవాల్సిన జపము కానీ ధ్యానము కానీ సులభంగా జరుగుతుంది. అదేవిధంగా పూర్ణిమ నాడు మన మనస్సు బుద్ధి శరీరము మనో వాక్కాయ కర్మలు ఈ మూడు కూడా బాహ్య జగత్తులో మనస్సుకు సంబంధించిన చంద్రుడు, ఆత్మకి సంబంధించినటువంటి సూర్యుడు, శరీరానికి సంబంధించినటువంటి పృథ్వీ ఈ మూడు కూడా ఒకే గీతలో ఉంటారు. తాంత్రిక పరిభాషలో గీత యొక్క అర్థం నేను చెప్పాను కదా, గీత అంటే ఏంటి, ఒక బిందువు నుంచి ఇంకొక బిందువుని కలిపేటటువంటి అతి చిన్న దూరము. అసలు స్ట్రైట్ లైన్ డెఫినేషన్ అది, రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి అతి చిన్న దూరము, షార్టెస్ట్ రూట్. ఒక బిందువు అంటే ఒక విధమైనటువంటి యోగము పూర్తయిపోయింది, భౌతిక జీవితాన్ని మనం అర్థం చేసేసుకున్నాం. భౌతిక జీవితాల నుంచి ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోవాలి, అది రెండో బిందువు. ఈ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి అతి చిన్న దారిలో షార్ట్ కట్ కావాలని అడుగుతూ ఉంటాం కదా అందరం, అది గీత. ఇటువంటిది 24 గీతలు ఉన్నాయి అన్నాడు గురువు గారు. 24 గీతల్ని ట్రాన్స్లేట్ చేసి అందించారు మనకి. అందులో అష్టావక్ర గీత చాలా బాగుంటుంది, చాలా పనికొస్తుంది కూడా మనకి. భగవద్గీత సరే ఎప్పుడూ అసలు 24 గీతల్లోనూ చాలా ప్రముఖ గీత భగవద్గీతే, కానీ మన దారికి దారి చూపించేటువంటి గీత వేసి చూపిస్తూ ఉంటాం కదా, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి అని. అలాగా ఆధ్యాత్మిక జగత్తులో మనకి దారి చూపించేటటువంటి 24 గీతలు కూడా ఈ పూర్ణిమ నాడే ఉద్భవించాయి. ఒకటి గీత కూడా ఇంకోటి ఇంపార్టెంట్ గీత. ఈ గీత ఏర్పడుతుంది పూర్ణిమ నాడు. ఏ గీత ఏర్పడుతుంది, మనస్సు చంద్రుడు, ఆత్మ సూర్యుడు, బాహ్య దేవతలో పృథ్వీ, ఈ మూడు కూడా ఒకే గీత మీద వచ్చేస్తాయి. ఈ మూడు ఒకే గీత మీద వచ్చేసరికి మన గీతలు కూడా మారిపోతాయి. సాధనలో షార్ట్ రూట్ వచ్చేస్తుంది, చాలా తొందరగా ఫలితాలు మనకు వస్తాయి ఆ రోజు కనుక. ఆ రోజు సంస్కారాలు కనుక చేసుకుంటే సంస్కారాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పూర్ణిమ నాడే సంస్కారాలు చేసుకోవాలా, మళ్ళా అలాంటి భ్రమంలో పడిపోకండి. మీరు పూర్ణిమ అనేది ఎప్పుడు ఏర్పడుతుందని చెప్పాను, మీ మనస్సు మీ ఆత్మ మీ శరీరము ఒకే గీత మీద ఒకే లైన్లో ఉంటే ఎప్పుడుంటే అప్పుడే పూర్ణిమ. అందుకే వీరబ్రహ్మం గారు ప్రిడిక్షన్స్ లో ప్రిడిక్షన్స్ ఉంది, రాబోయే రోజుల్లో ప్రతిరోజు పూర్ణిమే అన్నారు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ప్రతిరోజు పూర్ణిమే అనేది వాస్తవిక జీవితంలో జరగడం అసంభవం అది. ప్రతిరోజు పూర్ణిమ అంటే ఏంటి అంటే ఉన్న వ్యక్తులు అందరూ కూడా పూర్ణిమావస్థలోనే ఉంటారు, వాళ్ళు పరిపూర్ణావస్థలోనే ఉంటారంటే ఏంటి, వాళ్ళ ఆత్మ చెప్పింది మనస్సు వింటుంది, మనసు చెప్పింది శరీరం వింటుంది. మనోవాక్కాయ కర్మలా చెప్పింది ఆలోచించటం, ఆలోచించింది చేయటం అనేది జరిగినప్పుడు మీరు పూర్ణిమా స్థితిలో ఉన్నారు అని అర్థం. అంచేత మనం ఎప్పుడు ఆ స్థితిలో ఉంటాము అప్పుడు ఏ సంస్కారం తీసుకున్నా ఆ సంస్కారము ఫలమంతమవుతుంది. ఈ 24 సంస్కారాలను 24 పుణ్యములను అందులో 12 పుణ్యములు మాత్రమే గురువు గారు ఎన్నుకున్నారు. సంవత్సరానికి వచ్చే 12 అనుకోండి, గురువు గారు ఎన్నుకోవడానికి ఏం లేదు అందులో. ఈ 12 పుణ్యములను కూడా మాతాజీ సమక్షంలో సంస్కారాలకి ఎక్కువ ఉపయోగం ఉందని చెప్పారు. ఎందుకు ఎక్కువ ఉపయోగం ఉందని చెప్పారు అంటే, బ్రాహ్మీ చేతన ఒక యాంత్రికమైనటువంటి చేతన తప్ప అందులో మళ్ళా మీ కంట్రోలు మీ నిర్ణయము ఉండకూడదు. ఇప్పుడు విష్ణు గ్రంథి ఉంది, రాక్షసులవరు దేవతలవరు, ఇందులో ఎవరిని మనం దూరం పెట్టాలి, ఎవరిని దగ్గరికి తీసుకోవాలి అనేటటువంటి మనస్సు పరిధి పనిచేస్తూ ఉంటుంది. పరిపాలనా వ్యవస్థలో అందరినీ ఒకేలా ఇప్పించేయలేం కదా విష్ణు గ్రంథిలో. అలాగే శివతత్వం వచ్చేసరికల్లా ఏమవుతుంది, నన్ను పొగిడిస్తే అంటే నువ్వు స్తోత్రాలు చేసేస్తే అని కాదు, తను చెప్పిన దారిలో తను అడిగింది నువ్వు చేసే అంటూ ఉంటే, అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, స్విచ్ ముఖ్యం. మనం ఇంచేత శివ విష్ణు స్వరూపాలలో నిర్ణయాత్మకమైనటువంటి మనస్సు బుద్ధి పనిచేయాలి. శివతత్వంలో అసలు బుద్ధి పనిచేయదు, భస్మాసురత్వం. అంచేత మళ్ళా శివుని విష్ణువు రక్షిస్తూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు అంటే ఇక్కడ శివుడు తక్కువ విష్ణు గొప్ప అనే ప్రమేయం లేదు, ఇక్కడ ఒక ప్రాకృతమైనటువంటి శక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కరెంట్ ఉంది, చిన్నపిల్లల స్విచ్ వేసినా పెద్దవాడు స్విచ్ వేసినా ఎవరు స్విచ్ వేసినా కరెంట్ వచ్చి తీరుతుంది, దాన్ని మీరు ఆపలేరు. పరిపాలించేటటువంటి సామాజిక సభ్యులు ఏం చేస్తారు, పిల్లలకు అందకుండా ఎత్తుగా పెడతారు. అంటే పిల్లల మీద కోపం ఉందనా అని చెప్పి శివుణ్ణి ఎవరు రక్షించారు, విష్ణువు రక్షించాడు. అంటే నిజంగా రక్షించాడా, ప్రకృతమైనటువంటి శక్తులను ఉపయోగించుకోవాల్సినటువంటి మనస్సును ఉపయోగించుకుని నిర్ణయించుకోవాల్సినటువంటి సంఘటన ఏర్పడేది విష్ణు గ్రంథి రుద్ర గ్రంథి. ఈ రెండూ కాకుండా యాంత్రికంగా జరుగుతున్నటువంటి పనులు కొన్ని ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి. నిద్రపోతాం, ఆపుకోని ఆకలిస్తుంది, వీటన్నిటికీ లిమిటేషన్స్ మీరేం పెట్టలేరు. అక్కడ విష్ణు గ్రంథి పనిచేయదు, రుద్ర గ్రంథి పనిచేయదు, నేను ఆకలేయకూడదు మనకి క్షణం అంటే ఆకలే పైకి మీరు చెప్పకపోవచ్చు కాస్త, అది రుద్ర గ్రంథి పనిచేయటం వల్ల సమాజంలో ఇక్కడ మనం చెప్పకూడదు ఆకలిస్తుంది అని మనం చెప్పాం, కానీ లోపల ఆకలిస్తూనే ఉంటుంది కదా. వీటన్నిటికీ ఏంటి మనం నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కానీ ఈ బ్రహ్మ గ్రంథిలో నిర్ణయాత్మకమైనటువంటి బుద్ధి ఉండదు, గురువు చెప్పింది చేయడమే తప్ప నేను నిర్ణయించుకుంటాను అనే మాట అనుడు వాడు. ఈ పని ఎప్పుడైతే చేయగలుగుతాడో స్వ నిర్ణయం వదిలేసి గురువు నిర్ణయం చేస్తాడు వాడు. ఈ గురువు చెప్పినటువంటి ఆజ్ఞని 10 మందికి అంది సామూహికంగా ఒక ప్రయత్నం మనం చేసినప్పుడు లిమిటేషన్స్ దానికి ఉండవు, దానికి ఏ విధమైనటువంటి శాపాలు ఉండవు. అందుకే గాయత్రికి కొన్ని శాపాలు ఉన్నాయని చెప్తాం మనం. ఈ గాయత్రికి ఉన్నటువంటి శాపాలు ఏంటి అంటే, శాపాలని కాదు, గాయత్రి నా ఒక్కరికే పనిచేయాలి అంటే పనిచేయదు, అందరికీ పనిచేయాలి అంటే పనిచేస్తుంది తప్ప నా ఒక్కరికే కావాలి మిగతా వాళ్ళకి ఏమీ లాభం ఉండకూడదు అంటే పనిచేయదు. అంటే మనం నా ఆరోగ్యం కుదరబడాలి, నా పరిస్థితులు కుదరబడాలి అని అనుకోకూడదా, అనుకోండి. కానీ మీరు అనుకున్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న తరంగాలు కూడా వ్యాపించి పక్క వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. మీరు పరీక్షలు చదువుకోవడానికి దీపం వెలిగిస్తే పక్కవాడింట్లో కూడా లైట్ పడుతుంది. ఆ లైట్ను వాడు ఎలా ఉపయోగించుకుంటాడో మనం చెప్పలేము. వాడు నవలు చదువుకోవచ్చు, ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు, లేకపోతే వాడు మంచి పుస్తకాలు చదువుకోవచ్చు.